பூர்ணமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. 92వ పేజీ 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 9వ మంత్రం. అయం స్థనయిత్నుః సర్వేషాం భూతానాం మధుః. அஸ்த்யஸ்தனயித்னோ சர்வாணி பூதானி மது. யச்சாயமஸ்மின் ஸ்தனயித்னோ ஸ்தனயிஸ்னோ தேஜோமயோ மிருதமய புருஷஹ. யச்சாய மத்யாத்மம் ஷாப்தஹ சௌவரஹ தேஜோமயோ மிருதமய புருஷஹ. அயமேவ ச யோயமாத்மா இதம் அமிருதம் இதம் தேஜோமயோ மிருத்தமய புருஷஹ. அயமேவ ச யோயமாத்மா இதமம்ருதம் யோயமாத்மா இதமம்ருதம் இதம் ப்ரஹ்ம இதம் சர்வம். ఈ మధుబ్రాహ్మణంలో ఉపనిషత్తు ఈ జగత్తులో ఉన్నన్నివి కూడా మనం చూసేవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని చెప్తోంది. మూడు రకాలైనటువంటి విషయాలు చెప్పింది ఉపనిషత్తు. అధిభూతం, అధ్యాత్మం, అధి దైవం. అధిభూతం అంటే మనం చూసే ఈ యొక్క ప్రపంచం. అధ్యాత్మం అంటే ఈ మనిషి యొక్క సూక్ష్మ శరీరం. అధి దైవం అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ. సమష్టి సూక్ష్మ ప్రపంచం అధి దైవం చిదాభాసం కలిగి ఉన్నది చేతనం. అధ్యాత్మం కూడా సూక్ష్మ శరీరం చిదాభాసం కలిగి ఉన్నది చేతనం. అధిభూతం జడం. ఈ మూడు కూడా అధ్యాత్మం, అధిదైవం, అధిభూతం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఈ మూడింటికి ఆధారం ఆత్మ అని చెప్పబడింది. ఆత్మ అధిష్టానం, ఆత్మ ఆధారం, ఆత్మ విలక్షణం. ఆత్మ అనేది అధ్యాత్మము కాదు, ఆత్మ అనేది అధిభూతము కాదు, ఆత్మ అనేది అది దైవము కాదు. అధిదైవం అంటే ఈ దేవతా రూపాలు. ప్రతి ఒక్క వస్తువు వెనకాల ఒక శక్తి అనేది ఉంటుంది, అది అధిదైవం. సూర్యుడున్నాడు, సూర్యప్రకాశం, సూర్యదేవత, చంద్రదేవత, పృథివీ దేవత, వాటి వాటి పనులు చేయించడానికి దాని వెనకాల ఉన్నటువంటి దైవీ శక్తిని అధిదైవం అన్నారు. అది సమష్టిగా అంటే మొత్తంగా టోటల్ అంటారు సమష్టి. ఇక్కడ అధ్యాత్మం అంటే సూక్ష్మ శరీరం మనలో కూడా చిదాభాసం ఉన్నది. ఈ ఇంద్రియాల వెనక దేవతలున్నారు. ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నిటికీ కూడా అధిష్టాన దేవతలున్నారు. ఈ అధ్యాత్మం అనేది ఒక ఈ యొక్క వ్యక్తి, వ్యష్టి అంటారు. కనుక వ్యష్టి సమష్టి మీద ఆధారపడుంది, సమష్టి వ్యష్టి మీద ఆధారపడుంది. వీటన్నిటికీ ఆధారమైనటువంటిది ఇంకొకటి కూడా, అది భూతం అన్నారు. పంచభూతాలు కలిసి ఇవన్నీగా మారింది. ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్పదలుచుకుంది అంటే, ఈ అధిభూతం, అధిదైవం, అధ్యాత్మం అనేవి నిజంగా ఆత్మ యొక్క వివిధమైనటువంటి వ్యక్త స్వభావం. ఆత్మే అధిభూతంగా కనపడుతోంది, ఆత్మే అది దైవంగా కనపడుతున్నది, ఆత్మే అధ్యాత్మంగా కనపడుతున్నది. ఎలాగైతే మంద అంధకారంలో ఒక పాముని ఒకడు తాడుగా చూస్తాడు, ఒక వ్యక్తి పూల మాలగా చూస్తాడు, ఒక వ్యక్తి భూమి మీద ఒక ఛిద్రం, భూఛిద్రం అంటే భూమిలో ఏదైనా క్రాక్ ఉంటే పగులు, భూమి పగులుగా కనపడుతుంది మరొకడికి, మరొకళ్ళకేమో ఒక వాటర్ ట్యూబ్ లాగా కనపడుతుంది, మరొకళ్ళకేమో ఒక దండల్లాగా, కర్రలాగా కనపడుతుంది. ఇన్ని రకాలుగా కనపడుతున్నది రకరకాల వ్యక్తులకి, కానీ అక్కడ ఉన్నది ఏమిటి, తాడు మాత్రమే ఉన్నది. ఒక్క తాడే ఇన్ని రకాలుగా ఎట్లా కనపడుతుంది అంటే, కనపడుతున్నది. ఒక్క వ్యక్తి మెలకువతో ఉన్న వ్యక్తి నిద్రలోకి జారుకోగానే రకరకాల వస్తువులు ఎట్లా చూస్తున్నాడు, ఆ వ్యక్తి ఏనుగుగా మారుతున్నాడు కలలో, ఆ వ్యక్తి సింహంగా, పులిగా, ఇల్లుగా, విమానంగా, ఒక్క వ్యక్తి నిద్రలో అనేక వస్తువులుగా ఎలా మారుతున్నాడు. నువ్వేమన్నా సృష్టించావా అక్కడ? ఏనుగు చూసాం కలలో, ఏనుగును సృష్టించారా మీరు, లేకపోతే ఏనుగు బయట నుంచి వచ్చిందా? ఇల్లు చూసాం, ఇల్లు వచ్చిందా బయట నుంచి, ఎక్కడి నుంచైనా నువ్వు కట్టావా? లేకపోతే కలలో ఎక్కడి నుంచి రాలేదు, నువ్వు నిర్మించను లేదు, నువ్వు సృష్టించను లేదు. మరి ఎలా కనపడుతున్నాయంటే, ఈ జాగ్రత్ పురుషుడు ఒక్కడే అనేక వస్తువులుగా కనపడుతున్నాడు నిద్రలో. నిద్రలో అనేక వస్తువులుగా జాగ్రత్ పురుషుడే, స్వప్న పురుషుడిగా, స్వప్న వస్తువులుగా కనపడుతున్నాడు. అదేవిధంగా ఒక్క ఆత్మే అది భూతంగా కనపడుతుంది, అది దైవంగా కనపడుతుంది, అధ్యాత్మంగా కనపడుతుంది అని ఈ 1 నుంచి 14 మంత్రాల వరకు ఈ విధంగా చెప్పుకుంటూ వస్తోంది ఉపనిషత్తు. విద్యుత్తు, విద్యుత్ దేవత, ఆ విద్యుత్ అనేది ఈ శరీరంలో శబ్ద రూపంలో ఉన్నది అన్నారు. విద్యుత్ కాదు, పిడుగు, ఉరుము. ఉరుము అనేది శబ్దమే కదా. ఆ శబ్దం అనేది సమష్టిలో ఉన్నప్పుడు అది దైవం అన్నాం. అదే ఆ శబ్దమే ఇక్కడ నీ యొక్క అధ్యాత్మంలో వాక్ రూపంగా సౌరహ అన్నారు. సౌవరహ శబ్ద రూపంలో ఇక్కడ ఉద్భవిస్తోంది. కనుక ఆ ఉరుము అనేటువంటిది అది భూతం, ఆ ఉరుము వెనకాల ఉన్నది అది దైవం, ఆ ఉరుమే ఇక్కడ శబ్దరూపంగా ఉన్నది అధ్యాత్మం. ఈ మూడింటికి ఆధారం, అధిష్టానం, ఆత్మ. ఆ మూడు మిథ్య, ఆత్మ సత్యం అని చెప్తున్నది ఉపనిషత్తు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. తర్వాత మంత్రం చదువుతాం, 10వ మంత్రం. అయం ఆకాశ సర్వేషాం భూతానాం మధు అస్యాకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చాయమస్మిన్నాకాశే తేజోమయో మృతమయో పురుషః యశ్చాయమధ్యాత్మం హృద్యాకాశః తేజోమయో మృతమయః పురుషః అయమేవ స యోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. నాలుగు భూతాల గురించి క్రిందటి మంత్రాల్లో చూశాం. వరుసగా చెప్పకుండా ఉపనిషత్తు ఆకాశ పంచభూతాలలోని ఆకాశం ఇప్పుడు చెప్తున్నది ఉపనిషత్తు. పృథివీ వాయు అగ్ని అన్ని క్రిందటి మొదటి మంత్రాల్లో చూసాం. మొదటి రెండు మూడు నాలుగు మంత్రాలు ఆకాశం అనేటువంటిది కూడా అధిభూతం ఉన్నారు. సర్వేషాం భూతానాం మధు అస్య ఆకాశస్య సర్వాణి భూతాని మధు యశ్చ అయం అస్మిన్ ఆకాశే తేజోమయ. ఆకాశదేవత తేజోమయ అంటే చిదాభాస సహిత ఆకాశదేవత అధిదైవం. ఆకాశం అనేది పంచభూతాలలో ఒకటి, అధిభూతం. ఈ ఆకాశం అనేది అధ్యాత్మంలో ఎక్కడ ఉన్నది? యశ్చాయం అధ్యాత్మం హృదయ ఆకాశ. మన హృదయంలో కూడా ఆకాశం ఉంది. ఆ హృదయంలో ఉన్న ఆకాశం వ్యష్టి ఆకాశం. ఎలాగైతే మహాకాశం బయట ఉన్నది, ఈ కుండలో కూడా ఆకాశం ఉన్నది కదా చోటు, అదేవిధంగా మన హృదయంలో కూడా ఆకాశం ఉన్నది, చోటు ఉన్నది. నా హృదయం వెలితిగా ఉందండి అంటుంటాడు, నా హృదయం నిండుగా ఉంది అంటాడు, ఏదో చూసినట్లుగా. కనుక హృద్యాకాశ అంటే హృదయాకాశము అని అర్థం. మన హృదయంలో కూడా ఆకాశం ఉంది, దాన్నేమంటాము అంటే అధ్యాత్మం అంటాం. వ్యష్టి ఆకాశం, అది సమష్టి ఆకాశం. ఈ రెండు కూడా అది దైవం అధ్యాత్మం తేజోమయ చిదాభాస సహిత. ఈ చిదాభాస అనేటువంటిది చిత్ ఆత్మ నుంచి ప్రతిబింబిస్తున్నటువంటిది. ఎలాగైతే సూర్యబింబం సముద్రంలోనూ ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది, కుండలో నీరుంటే కుండలో కూడా ప్రతిబింబిస్తుంది, అదేవిధంగా అధిదైవంలో సూక్ష్మ సమష్టి సూక్ష్మ ప్రపంచం అనేది, అది సమష్టి సూక్ష్మ ప్రపంచం, అందులో చైతన్యం ప్రతిఫలిస్తుంటుంది చిదాభాస రూపంగా, సమష్టి చిదాభాస. అందుకే చేతనం అన్నాం. ఇక్కడ వెష్టి హృదయాకాశంలో కూడా ఆ చిత్ చిదాభాసగా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ ప్రతిబింబించేదాన్ని తేజోమయం అనే పదం వాడింది ఉపనిషత్తు. ప్రకాశమయం అని అర్థం. అక్కడ ప్రకాశం అంటే ఇట్లా బల్బులాగా ప్రకాశించదు, చేతనం అని అర్థం. తేజోమయ అంటే చేతన పురుష. ఎవరు ఈ చేతన పురుషుడు, ఈ చిదాభాస అంటే నిజంగా ఈ యొక్క సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు కదా, ఈ ప్రతిబింబం ఎవరు? సూర్యుడు అంటే ఆయనే అంటామా? ఈ ప్రతిబింబించేది ఎవరండి అంటే ఆయనే కదండి అంటాం. అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటే ఎవరండి ఈ ప్రతిబింబ ముఖం అంటే నాదేనండి, ఒరిజినల్కే కదా వెళుతుంది ఆ గొప్పతనం. అదేవిధంగా చిదాభాస అధ్యాత్మంలో అది దైవంలో ప్రతిబింబిస్తూ ఉంటే ఆ చిదాభాస ఎవరంటే సహా అయం ఆత్మ, ఈ ఆత్మస్వరూపమే. అయం ఆత్మ. ఈ ఆత్మ అన్నారు. ఈ ఆత్మ అంటే ఎవరు? నేను. నేను అనేటటువంటి ఈ ఆత్మనే అధ్యాత్మంగా, అది దైవంగా, చిత్తునైన నేను చిదాభాసగా ప్రతిబింబిస్తున్నాను. ఏమిటి ఆత్మస్వభావం? అమృతం స్వరూపం. అమృతం అంటే దానికి మరణం లేదు, నిత్యం. ఈ ఆత్మే అంతటా వ్యాపించి ఉంది సర్వం. అది భూతంలో, అది దైవంలో, అధ్యాత్మంలో. అది భూతంలో ఏ రూపంలో ఉందంటే సత్తు రూపంలో ఉంది. అది దైవంలో, అధ్యాత్మంలో చిత్తుగా వ్యక్తమవుతున్నది. ఎవరు ఈ ఆత్మ అంటే బ్రహ్మ అన్నారు మహావాక్యం. అయం ఆత్మ ఇదం బ్రహ్మ అన్నారు. ఈ ఆత్మే ఆ బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఈ ఆత్మ. ఇదం సర్వం బ్రహ్మ అన్నారు. అంటే ఈ ఆత్మ, ఈ సర్వం అంతా కూడా బ్రహ్మమే. అంటే ఆత్మే బ్రహ్మ, బ్రహ్మమే ఆత్మ అన్నారు. అంతటా ఉంటే బ్రహ్మ అన్నాం, ఆ బ్రహ్మమే ఇక్కడ లభిస్తే ఆత్మ అన్నాం. అంతే తేడా. ఎందుకు రెండు పేర్లు అంటే బృహత్తమత్వాత్ బ్రహ్మ, చాలా పెద్దది అని అర్థం. ఆత్మ ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నదండి అంటే ఎక్కడెక్కడ లేదండి అసలు, అందుకని బ్రహ్మ. అప్పుడు బ్రహ్మనే పెట్టుకోవచ్చు కదా ఆత్మ అని పేరు. ఎందుకంటే ఈ శరీరంలో ఆప్నోతి సర్వం అన్నారు. ఇదంతా వ్యాపించి ఉన్నది కనుక చేతన రూపంలో దానికి ఆత్మ అని కూడా పేరు పెట్టుకుంటాం. ఇక్కడ శరీరంలో లభిస్తే దాన్ని ఆత్మ అంటాం, ఇదే బయట ఉంటే బ్రహ్మ అంటాం. ఎలాగైతే ఘటాకాశం, మహాకాశం, దీనికి మహాకాశం అనొచ్చు కదా. మళ్ళీ ఘటాకాశం ఎందుకంటే ఘటంలో ఉండడం వలన ఘటాకాశం. అదేవిధంగా శరీరంలో మనకి ఆ బ్రహ్మ లభిస్తుండడం వలన ఆత్మ అన్నాం, పేరు పెట్టాం అంతే. తర్వాత మంత్రం చదువుతాం. ఇంతటితో పంచభూతాలు అయిపోయినాయి. ఇప్పుడు కర్మ గురించి చెప్తున్నారు. ఈ జీవరాశులన్నీ, ప్రాణులన్నీ ఎట్లా వచ్చినాయి, అసలు ఈ సృష్టి మనకు కనిపించేది అంతా కూడా దీనికి ఆధారం ఏమిటి అని చెప్పబోతున్నది ఉపనిషత్తు. అయం ధర్మః సర్వేషాం భూతానాం మధో. అస్య ధర్మస్య సర్వాణి భూతాని మధో. యశ్చాయమస్మిన్ ధర్మే తేజోమయోమృతమయః పురుషః. యశ్చాయమధ్యాత్మం ధర్మః తేజోమయోమృతమయః పురుషః. అయమేవ సయోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఈ అధిభూతం, అధ్యాత్మం, అధిదైవం వ్యక్తం అవ్వడానికి ఏమిటి కారణం? ఈ ప్రకృతి మ్యాటర్ అన్నాం కదా, ఇదంతా కూడా దీని వెనకాల ఆత్మ ఉన్నది, చేతనతత్వం అన్నాం. అసలు ఈ ప్రకృతి తత్వం అధిభూతంగా, అధిదైవంగా, అధ్యాత్మంగా ఎందుకు కనపడుతున్నది? కారణం ఏమిటి అంటే ధర్మ అన్నారు. ఇక్కడ ధర్మ అంటే కర్మ అని అర్థం. ఈ కర్మల వలన, వైదిక కర్మలు, స్మార్త కర్మలు, మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలే ఇవి వ్యక్తమై కనపడడానికి కారణం అన్నారు. ఆ కర్మలు ఎటువంటి కర్మలు? పుణ్య పాప కర్మలు. పుణ్యకర్మ, పాపకర్మ. కర్మల ఆధారం ఈ జగత్తుకి. ఈ జగత్తు వ్యక్తం కావడానికి, కనపడడానికి కారణం కర్మ. పుణ్యపాప కర్మ అదృష్ట రూపంగా ఉంటుంది, అది కనపడకుండా ఉంటుంది, కంటికి కనపడదు. పుణ్యపాపం అనేది కంటికి కనపడదు. మనం చేసే కర్మలన్నీ కూడా ఫలాలనిస్తాయి, పుణ్యఫలాన్ని ఇస్తుంది, పాప ఫలాన్ని ఇస్తుంది. పండు పండితే చెట్టుకి, అది తింటాం కదా, దాన్ని అనుభవించాలి కదా. అదేవిధంగా ఈ శరీరం ద్వారా మనం ఒక కర్మ చేస్తే ఆ కర్మ ఒక ఫలాన్ని ఇస్తుంది, మళ్ళీ ఆ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ శరీరం కావాలి. కనుక కర్మ వలన ఈ యొక్క జగత్తంతా కూడా వ్యక్తమవుతోంది అని చెప్తున్నారు. సో అన్నింటికి వెనకాల కర్మ అనేటువంటిది కారణం అన్నారు. అదే కర్మ పుణ్యపాపం రూపంలో ఉంటుంది. సమష్టి పుణ్యపాపం సమష్టికి మూలం, వ్యష్టి పుణ్యపాపం వ్యష్టికి మూలం, వ్యష్టి శరీరానికి మూలం. సమష్టి కర్మ పుణ్యపాపం కొన్ని కొన్ని చోట్ల మనం సమష్టిగా అనుభవిస్తాం. నీరు ఎద్దడి వస్తే, కరువు కాటకాలు వస్తే అందరూ అనుభవించాల్సిందే, భూకంపం వస్తే అందరూ అనుభవించాల్సిందే, వర్షం వచ్చినా ఎండ వచ్చినా సమష్టిగా. కనుక సమష్టి కర్మ సమష్టి అనుభవ, వ్యష్టి కర్మ వ్యష్టికి అనుభవ, ఇట్లా ఆధారపడి ఉంటుందన. కనుక జీవుల్లో విశేష కర్మ అంటాం, ఇదైతే విశేష కర్మ. ఇక్కడ మనం చేసే కర్మ విశేష కర్మ. సమష్టి కర్మ అయితే సామాన్య కర్మ, అది సామాన్య కర్మ అంటాం, దీన్ని విశేష కర్మ అంటాం. ఎందుకంటే అది సామాన్యం అంటే అందరికీ ఒకటే. ఇక్కడ విశేషం అనేది అందరికీ ఒకటి కాదు, వాళ్ళ వాళ్ళకి వారి వారికి తగిన కర్మలు వారి వారికి సుఖదుఖాలను ఇస్తాయి. కానీ సామాన్యంగానేవి అందరికీ దుఃఖాన్ని అందరికీ సుఖాన్ని ఇస్తాయి, అట్లన్నమాట. అందరికీ సంబంధించింది అయితే సామాన్యమని, వ్యక్తికి సంబంధించినదైతే విశేషమని పేరు పెట్టుకున్నాం మనం. కనుక ఇక్కడ సర్వేషాం భూతానాం మధు, అన్ని జీవులకి కర్మ ఆధారం. ఇక్కడ ధర్మ అంటే కర్మ అన్నాం. అధ్యాత్మంలో అక్కడ తేజోమయ సర్వాణి భూతాని యశ్చాయం అధ్యాత్మం ధార్మ అంటే కర్మ అని అర్థం. తేజోమయ అధి దైవతం అధి అధ్యాత్మం, వ్యక్తిలో ఉండేది విశేష కర్మ అధ్యాత్మం, సామాన్య కర్మ అధి దైవం. దీని వెనకాల ఎవరు ఆధారం అధిష్టానం అంటే ఆత్మ. అంత కామని ఆ పదాలన్నీ మళ్ళీ. ఆ ఆత్మే బ్రహ్మ, ఆ బ్రహ్మమే సర్వం, అంతటా ఉన్నాడు అని చెప్తారు. ఇదే కథ 14వ మంత్రం దాకా, తర్వాత మంత్రం చదువుతాం. ఇదం సత్యం సర్వేషాం భూతానాం మధు. అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్మిన్ సత్యే తేజోమయో మృతమయః పురుషః. యశ్చాయమధ్యాత్మం సా మీ పుస్తకంలో సాత్యస్తేజోమయ అమృతమయ పురుష అయమేవ సోయమాత్మా ఇదమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. మనం చేసే కర్మలు తెలుసుకోవడం అన్నమాట. మొదట కర్మ అంటే ధర్మాన్ని తెలుసుకుంటాం. ధర్మం అంటే ఈ పనులు చెయ్యాలి, ఈ పనులు చెయ్యకూడదు అని తెలుసుకోవడం ధర్మం. అందుకనే దానికి కర్మకి ధర్మం అని పేరు పెట్టింది. వైదిక కర్మలు, స్మార్త కర్మలు, మంచివి, ఉన్నతమైన కర్మలు ఇవి చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది, దీన్ని నేను అనుభవించాలి, దీనివల్ల నాకు ఈ ఫలం వస్తుందని చెప్పి మనిషి విచారణ చేస్తాడు, ఆలోచిస్తాడు. ఆలోచించి దాని ప్రకారంగా చేస్తాడు. దాని ప్రకారంగా సంభవాలు జరుగుతూ ఉంటాయి, సంఘటనలు జరుగుతుంటాయి. ఏ సంఘటనలు, ఎక్కడైనా ఏ సంభవాలు ఏవైనా జరుగుతున్నా కూడా అవన్నిటికీ కారణం మనిషి యొక్క కర్మే, ప్లాన్. వాడికి తెలిసి ఉంటుంది ఈ పనులు చేయాలి, ఇవి చేయాలి అని అనుకుంటాడు లోపల. ఆ యొక్క కర్మలు చేసేటప్పుడు తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. తెలుసుకున్న తర్వాత వాటిని ఆచరించాలి. ముందు తెలుసుకోవాలి, ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది, దీనివలన నేను ఈ అనుభవాన్ని పొందుతాను అని చెప్పి మనసులో ఒక ఆలోచన వస్తుంది మనిషికి. మనం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేస్తూ ఉంటాం. కనుక మనం అనుభవించేటటువంటి అనుభవాలన్నీ కూడా మనకు సుఖ అనుభవం వస్తుంది, దుఃఖ అనుభవం వస్తుంది. కొన్ని కొన్ని సంఘటనలు మనకు దుఃఖాన్ని ఇస్తాయి, కొన్ని కొన్ని సుఖాన్ని ఇస్తాయి. ఎందుకు కొంతమందికి సుఖాన్ని ఇస్తాయి కొన్ని సంఘటనలు, కొంతమందికి దుఃఖాన్ని ఇస్తాయి అంటే దానికి కారణం ఏం చెప్తాం? ఎంతోమంది ప్రాణులు ఉన్నారు, అంటే మనుషులు ముఖ్యంగా, మిగతా ప్రాణులు. కొంతమంది ఎందుకు సుఖమైనటువంటి అనుభవాన్ని, కొంతమంది దుఃఖమైన అనుభవాన్ని అనుభవిస్తారు అన్న ప్రశ్నకు వచ్చినప్పుడు వారి వారి కర్మలను వారు వారు అనుభవిస్తారు అని శాస్త్రం చెప్తున్నది. మనకు తెలుసుకున్నాం మనం ఆ విషయాన్ని. ఈ కర్మలు చేస్తే ఇది మంచి పని చెడు పని అని తెలుసు మనిషికి, చేస్తాడు, దాని ప్రకారంగా సుఖ దుఃఖం వస్తుంది. కనుక తెలుసుకొని ఈ యొక్క ఆ విషయాన్ని నిర్ణయిస్తాడు. నిర్ణయించిన తర్వాత దాన్ని ఆచరిస్తే దాన్ని సత్యం అన్నారు ఇక్కడ. తర్వాత 12వ మంత్రంలోనేమో కర్మల గురించి చెప్పారు. చెప్పిన దాన్ని మళ్ళీ ఆచరిస్తే దాన్ని సత్యం అన్నారు. అంటే మనకు ఒక ఫలాన్ని ఇవ్వాలి అంటే కర్మ దానంతటా తానుగా ఇవ్వదు. కర్మ ఇవ్వడానికి అది దైవం కావాలి. అది దైవం మూలంగా అధ్యాత్మానికి కర్మ ఫలం లభిస్తుంది. ఎట్లాగైతే ఒక జడ్జి ఒక శిక్ష వెయ్యాలి అంటే ఒక వ్యక్తికి, ఒక తప్పు చేసిన వ్యక్తికి ఎలా వేస్తాడు జడ్జి? తనంతట తానుగా ఆలోచించి వెయ్యకూడదు. ఆయన ఒక రాజ్యాంగంలో ఈ యొక్క నియమాలు చూస్తాడు, లా అంటారు చూసారా, చట్టం. ఆ చట్టాన్ని చూసి దాని ప్రకారంగా ఈ తప్పు చేస్తే ఈ ఫలం, మంచి పనులు చేస్తే అవార్డు ఇస్తారు కదా, పరమవీర చక్ర, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని చెప్పి అవార్డులు ఇస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి రకరకాల ఫీల్డ్స్లో అందరికీ అవార్డులు ఇస్తుంటారు. అక్కడ కొంతమందికి అవార్డ్స్, ఇక్కడ కొంతమందికి పనిష్మెంట్స్. ఎవరు నిర్ణయిస్తారు అంటే వాళ్ళెవరు నిర్ణయించరు. రాజ్యాంగంలో కొన్ని నియమాలు ఉంటాయి, చట్టంలో నియతి అంటారు దాన్ని. దాన్ని చూసి దాని ప్రకారంగా ఈ తప్పు చేసిన వాళ్ళకి ఈ శిక్ష, ఈ మంచి పనులు చేసిన వాళ్ళకి ఈ పురస్కారాలు, తెలుగులో పురస్కారాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొంతమంది సుఖాన్ని అనుభవిస్తున్నారు అంటే పదవులు పొందుతున్నారు, ఆనందంగా ఉంటున్నారంటే వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మలకి ఒక నియతి ఉంటుంది. ఆ లా కర్మ సిద్ధాంతం అంటాం కదా, ఆ కర్మలు, ఈ కర్మ చేస్తే వీడికి ఈ ఫలం, ఈ ఫలం అని చెప్పి నిర్ణయిస్తారు. దాని ప్రకారం ఇస్తాడు. కానీ దేవుడు కూడా మన సుఖ దుఃఖాలకి కారణం కాదు. మనం దేవుడిని నిందిస్తుంటాం మన అజ్ఞానం వలన. కానీ ఈ జడ్జి ఎట్లాగైతే లా పుస్తకాలు చూసి దాని ప్రకారం శిక్ష వేస్తాడు, అదేవిధంగా భగవంతుడు కూడా జడ్జి లాంటి వాడు. ఆయన సొంతంగా ఏమి ఇవ్వడానికి వీల్లేదు. ఆ కర్మ సిద్ధాంతంలో చూస్తాడు, మనం చేసిన పనులు ఈ కర్మ సిద్ధాంతానికి టాలీ చేస్తాడనమాట. మరి మంచి పనులు చేసినవాడు ఈ పనులు చేశాడా, ఓకే ఈ ఫలితాన్ని ఇవ్వు, ఇది చేయకపోతే ఈ ఫలితాన్ని ఇవ్వు. మనం పడే సుఖ దుఃఖ అనుభవాలకి జరిగే సంఘటనలన్నిటికీ కూడా ఒక్కసారి మనం ఆలోచిస్తే మనమే బాధ్యత వహించాలి. ఇలా విషయం తెలుసుకోండి, చాలా మెచ్యూరిటీ కావాలి, కష్టం. ఎందుకంటే ఇది అదృష్ట విషయం, కంటికి కనపడని విషయం. మనం ఎప్పుడు చేసామో, ఏ జన్మలో చేసామో మనకేం తెలుస్తుంది? కర్మలు ఇప్పుడు అనుభవించేది మాత్రం తెలుస్తుంది. ఇక్కడ మనల్ని బాధ పెడుతూ ఉంటారు కొంతమంది మన చుట్టూ ఉంటూనే, వీళ్ళు కనపడుతుంటారు మనకు. కనుక ఎప్పుడో ఎక్కడో జన్మలో, ఏ జన్మలోనో చేసినటువంటి కర్మ ఇప్పుడు వచ్చి ఈ సంఘటన రూపంలో నన్ను బాధ పెడుతున్నది అని మనకేమైనా గుర్తుంటుందా? అసలు అనుకుంటామా? గుర్తు కాదు, అసలు తెలియదే ఫస్ట్. శాస్త్రానికి రాని వాళ్ళకి ఏం తెలుస్తుందండి ఇది? శాస్త్రానికి వచ్చిన వాళ్ళకే, విన్నవాళ్ళకే ఒప్పుకోవడం కష్టంగా ఉంటే. కనుక ఎప్పుడో ఏ జన్మలోనో చేసిన కర్మ ఈరోజు ఈ సంఘటన రూపంలో ఈ సంభవంగా జరిగి నీకు ఈ సుఖదుఖాన్ని ఇస్తున్నది అంటే నమ్మలేం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పరమ సత్యం. ఎప్పుడో ఎక్కడో ఎవడో ఏ మారుమూలనో తప్పు చేస్తే తర్వాత పట్టుకుంటారు వాడిని పోలీసులు. పట్టుకొని 10 సంవత్సరాల తర్వాతనో 20 సంవత్సరాల తర్వాతనో వాడికి ఉరి శిక్షో లేకపోతే జైలు శిక్షో ఏదో వేస్తారు. ఎప్పుడో 20 సంవత్సరాల కిందని చేస్తే ఇప్పుడేమిటయ్యా అంటే, అవునయ్యా టైం పడుతుంది కదా, ఆ కేసు అంతా చూసి జడ్జిమెంట్ వచ్చేటప్పుడు టైం పడుతుంది. వాడు 20 ఏళ్ళు అప్పుడు తప్పు చేస్తే పనిష్మెంట్ వచ్చేటప్పటికి 50 ఏళ్ళు పడుతున్నది వాడికి, వాడికి 50 ఏళ్ళు జైలుకి వెళ్ళేటప్పటికి. అదేవిధంగా మనం కూడా ఎప్పుడో ఏదో జన్మలో చేసిన కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాము అని అంటే మనకు అవన్నీ గుర్తుండవు అసలు, మనకు నమ్మలేము మనం. ఈరోజు ఇప్పుడు శారీరకంగా కానీ మన యొక్క పరిసరాల్లో కానీ ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి అంటే మనమే బాధ్యులం. దానికి మనమే బాధ్యులము అనే విషయం మనం తెలుసుకుంటే మనకి కష్టం అనిపించదు. దానికి ఉదాహరణ చెప్తాను కదా, మన పళ్ళు మన నాలుకే కొరికితే కష్టం అనిపించదు, ఎందుకంటే మన పళ్ళే కదా, మన నాలుకని కొరికింది అని చెప్పి పళ్ళు తీసేయం కదా, ఓర్చుకుంటాం. ఎలా ఓర్చుకున్నావయ్యా అంటే ఓర్చుకుంటాం, మనదే కాబట్టి. అదేవిధంగా మనకి దుఃఖం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరు కారణం అని చెప్పి అవతల వాళ్ళని మనం వెంటనే వాళ్ళ మీద వేస్తాం నింద. కానీ కొంచెం వివేకం ఉన్న వ్యక్తి ఆలోచించి చూస్తే ఈ దుఃఖం నాకెందుకు రావాలి, అసలు కారణం ఏమిటి? వాళ్ళ ద్వారా వచ్చింది అంతేకాని వాళ్ళు పైప్ లైన్ లాగా అన్నమాట. అది మనం కృష్ణ భగవద్గీతలో కూడా విన్నాం, ఎంత విన్నా కూడా గుర్తుండదు మనకు. అందుకని మళ్ళీ గుర్తు చేస్తోంది ఉపనిషత్తు. కనుక నీకు వచ్చే ప్రతి అనుభవం, ప్రతి నువ్వు జరిగే సంఘటన, నీకు నీ కుటుంబానికి నీ పరివారానికి జరిగే సంఘటనలన్నీ కూడా సుఖమో దుఃఖమో ఆ రెండు కూడా నువ్వు ఇచ్చినటువంటి పేమెంట్ వల్ల వస్తున్నాయి. పేమెంట్ ఇచ్చి నువ్వు తీసుకుంటున్నావు ఈ సుఖ దుఃఖాన్ని. ఏమిటా పేమెంట్ అంటే? పుణ్య పాప పేమెంట్. అది ఎక్కడ సంపాదించుకున్నా అంటే కర్మలు చేసి సంపాదించుకున్నాం. మన రాగద్వేషాల ద్వారా మన కర్మలు చేసి ఆ కర్మలు చేయడం వలన ఆ ఫలాలు తర్వాత ఎప్పుడో పండి వస్తాయి. పెరగాలి కదా, పండాలి కదా, అప్పుడు వస్తాయన్నట్టు. అందుకని కర్మ ఫలం అంటారు దాన్ని, కర్మ ఫలం అన్నారు. కర్మానికి ఫలం ఎందుకు పెట్టాలి పేరు? అది వెంటనే రాదు. ఫల్గుతయా లీయతే ఇది ఫలం, అది బాగా పక్వం కావాలి. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది నీకు కరెక్ట్గా. ఏ దుఃఖం ఎప్పుడు రావాలో, పన్ను నొప్పి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, తలనొప్పి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి కరెక్ట్గా. అందుకని ఎందుకు నాకెందుకు వచ్చింది, ఎప్పుడు ఎందుకు రావాలి అని అనద్దు అంటుంది శాస్త్రం. అట్లా క్వశ్చన్ వేయవాకు. అందుకని ఈ సుఖానికి ఈ దుఃఖానికి నేను కోరుకున్నదే ఇది, నా యొక్క కర్మఫలమే అని తెలుసుకో. ఇలా తెలుసుకొని జీవిస్తే అది సత్యం అన్నారు. తెలుసుకోవడం, దాన్ని తగినట్లుగా ఆచరించడం, అనుష్ఠానం చేయడం, కర్మలని తెలుసుకున్న వాటిని ఈ కర్మలు చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ కర్మలు చేస్తే ఈ ఫలం వస్తుందని తెలుసుకున్నావు, తెలుసుకున్న దాన్ని ఆచరించడం. 11వ మంత్రంలోనేమో తెలుసుకోవడం, కర్మ వలన జన్మ, జన్మ వలన కర్మ. ఈ సృష్టికి ఆధారం కర్మ అండి. ఈ సృష్టికి ఆధారం మొత్తానికి కర్మ ఆధారం. ఈ కర్మ ఆధారం కనుక దీన్ని ఎలా ఆచరించాలి అని తెలుసుకొని ఆచరిస్తే దాన్ని సత్యం అన్నారు. 12వ మంత్రం చూడండి, ఇదం సత్యం సర్వేషాం మధు, అస్య సత్యస్య సర్వాణి భూతాని మధు. ఇదం సత్యం, ఈ యొక్క కర్మ మనం ఆచరిస్తే సత్యాన్ని ఆచరించిన ధర్మం సత్యం, తెలుసుకున్న ధర్మం కర్మ. తెలుసుకున్నటువంటిది కర్మ అంటాం, లేక ధర్మం అంటాం, ఆచరిస్తే సత్యం అంటాం. యశ్చ అస్మిన్ సత్యే తేజోమయోమృతమయ పురుష. అక్కడ తేజోమయ పురుష అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం. ఈ కర్మ అనేది సమష్టి కర్మ ఒకటి ఉంది కదా, సమష్టి ధర్మ లేక సమష్టి కర్మ. అదేవిధంగా విశేష సామాన్య కర్మ అంటాం దాన్ని. ఇక్కడ ఏమిటి, విశేష కర్మ. దీన్ని ఆచరిస్తే ఇది విశేష కర్మ ఆచరణ. యశ్చాయ మధ్యాత్మం సాత్య తేజోమయో పురుష అమృతమయ పురుష. ఆధ్యాత్మంలో దాన్ని ఆచరిస్తే సత్యమే సాత్య అని చెప్పారు, ధర్మమే ధార్మ అని అన్నారు. ఆచరింపబడినటువంటి సత్యం వ్యక్తి వ్యష్టిగా దాన్ని అధ్యాత్మం అన్నారు. దీనికి ఆధారం అధిష్టానం ఏమిటంటే బ్రహ్మము అన్నారు. ఆధారం ఆత్మ, ఈ ఆత్మే బ్రహ్మము అని చెప్పబడింది. కనుక ఈ మంత్రంలో మనకు సత్యాన్ని గురించి చెప్పబడింది. సత్యం అంటే మనం మాట్లాడే సత్యం కాదు ఇక్కడ, ఆచరణ అని అర్థం. తైత్రి ఉపనిషత్తులో కూడా చూసాం, సత్యం అంటే ఆచరణ, తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరించడం. ఆచరించడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఆచరిస్తేనే కదా ఉపయోగం ఉంటుంది, ఆచరించకపోతే ఉపయోగం ఉండదు. యోగా గురించి తెలుసుకున్నాం, యోగా గురించి తెలుసుకున్నాం, తెలుసుకుంటే ఉపయోగమా, ఆచరిస్తే సాధన చేస్తే యోగ సాధన చేస్తే ఉపయోగమా, చేస్తే ఉపయోగం. అట్లాగే మంచి కర్మలేవో తెలుసు, పొద్దున్నే లేచి స్నానం చేసి దైవ పూజ చెయ్యి, పంచమహాయజ్ఞాలు చెయ్యి అన్నాం, తెలుసుకున్నాం, కానీ చెయ్యాలి కదా. కనుక చెయ్యడం వలన ఉపయోగం ఉంటుంది, కానీ చెయ్యకపోతే ఉపయోగం ఉండదు. యోగా లాగానే ఏ కర్మైనా సరే ఆ కర్మలు ఇవన్నీ చేస్తే మంచిది అన్నారు, అవి చెయ్యాలి, ఇవి చెయ్యకూడదు అన్నారు, అవి చేయకూడదు. కానీ దాని ప్రకారంగా ఆచరిస్తే బాగుపడతాడు మనిషి, అంటే మంచి సుఖాన్ని అనుభవిస్తాడు, లేకపోతే దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇది సత్యం అంటే ఆచరణ అని అర్థం. విశేష ఆచరణ అధ్యాత్మం, సామాన్య ఆచరణ అది దైవం. ధర్మ జ్ఞానమేమో 11వ మంత్రంలో చెప్పబడింది, ధర్మ అనుష్ఠానమేమో 12వ మంత్రంలో చెప్పబడింది. ధర్మ జ్ఞానం, ధర్మ అనుష్ఠానం, లేక కర్మ జ్ఞానం 11వ మంత్రం, కర్మ అనుష్ఠానం 12వ మంత్రం. యోగా చేస్తే మంచిదండి, ఫలానా ఫలానా ప్రాణాయామం చేస్తే మంచిదని తెలుసు, చెయ్యరు. అదేవిధంగా పంచమహాయజ్ఞాలు చేస్తే మంచిదని తెలుసు, సంధ్యావందనం చేస్తే మంచిదని తెలుసు, ఫలానా ఫలానా కర్మలు చేస్తే దేవాలయానికి వెళితే మంచిదని తెలుసు, రోజు పంచమహాయజ్ఞాలు చేస్తే మంచిదని తెలిసినా కూడా చేయకపోతే ఉపయోగం ఉండదు. కనుక జ్ఞానం ఆచరణ రెండు అవసరం, ఆచరణను చెయ్యాలి అంటే జ్ఞానం ఉండాలి ఆ కర్మ గురించి. కేవలం కర్మ జ్ఞానం ప్రయోజనం లేదు, కేవలం ఆచరణ అనేటువంటిది చెయ్యలేవు జ్ఞానం లేకుండా. అది ఇప్పుడు మనకు రెండూ లేవు. మనకంటే ఇప్పుడు సమాజంలో కర్మల యొక్క జ్ఞానము లేదు. ఏ కర్మలు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, వాటి వలన ఏంటి ప్రయోజనం అనే జ్ఞానము లేదు మనుషులకి. కనుక ఇంకా ఆచరణ ఏముంటుంది? తెలుసుకొని ఉంటే ఆచరణ ఉంటుంది. యోగా అంటే ఎలా చేయాలో తెలుసుకొని ఉంటే కదండి చేస్తాం. కొంతమంది తెలుసుకుంటారు కానీ ఆచరణలో పెట్టరు. రెండూ మంచిది కాదు. తెలుసుకోవాలి, జ్ఞానము కావాలి, ఆచరణ కావాలి. ఈ ఆచరణ వలన మనం మంచి ఫలితాన్ని పొందుతాం, ఉపయోగం ఉంటుంది, ప్రయోజనాన్ని పొందుతాం అని చెప్పారు. 12వ మంత్రంతో ఈ ఆచరణ కర్మ గురించి అయిపోయింది. తర్వాత 14వ మంత్రం చదువుతాం, 13వ మంత్రం. తర్వాత ఈ జీవరాశుల గురించి చెప్పబోతున్నారు 13వ మంత్రంలో. కర్మ గురించి, కర్మ ఆచరణ గురించి చెప్పిన తర్వాత ఈ అనేక రకాలైనటువంటి జీవరాశులు, మనుషులు, చెట్లు జీవరాశులు, వృక్షజాతి, మనుష్యజాతి, జంతుజాతి, పశుజాతి, పక్షిజాతి, ఎందుకు ఇన్ని జాతులు, ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. 84,000 కోట్ల జీవరాశులు ఎందుకండి? ఏదో 2 కోట్లు 3 కోట్లు ఉంటే చాలు కదా అంటే కాదు. ప్రతి జీవరాశి కూడా అవసరంట. ప్రతి జీవరాశి ఈ సృష్టికిలో దాని యొక్క పాత్ర ఉన్నదట అని మంత్రం చెప్తుంది ఇప్పుడు మనకు. 94వ పేజీ. ఇదం మానుషం సర్వేషాం భూతానాం మధు. అస్య మానుషస్య సర్వాణి భూతాని మధు. యశ్చాయమస్మిన్ మానుషే తేజోమయోమృతమయః పురుషః. యశ్చాయమధ్యాత్మం మానుషః తేజోమయోమృతమయః పురుషః. అయమేవ సయోయమాత్మా ఇదమమృతం ఇదం బ్రహ్మం ఇదం సర్వం. ఇదం బ్రహ్మ ఇదం సర్వం. అక్కడ ఒక కరెక్షన్ ఉంది 4వ లైన్లో. స యోయమాత్మ, సో అని రాస్తుంది, యో అని రాసుకోండి. మానుషం అంటే మానవ జీవులలో మనిషి ఒక జీవి. ఇక్కడ మానవ జీవి అని అర్థం. మానుషం, హ్యూమన్ స్పీషీ అంటారు, మానవ జీవి. అన్ని రకాలైనటువంటి ప్రాణులు ఇవన్నీ అవసరం అని మానుషం. ఈ పిచ్చుకలు ఉన్నాయి చూసారా, పిచ్చుకలు లేకుండా పోతున్నాయి అని చెప్పి పెద్ద డిస్కషన్ ఇప్పుడు. పిల్లి, కుక్క, ఎలుక, కప్ప ఇవన్నీ ఉన్నాయి చూసారా, రకరకాల జీవులు. సింహం కూడా, పులులు కూడా లేకుండా పోతే, వన్యప్రాణులు నశించిపోతే ఈ ప్రకృతిలో ఒక పర్యావరణంలో ఒక ఇన్బ్యాలెన్స్ వస్తుందట. ప్రతి చెట్టు, ప్రతి ప్రాణి, ప్రతిదీ కూడా అవసరం. మన పంట పొలాల్లో ఈ ఎలుకలు, పంది కుక్కలు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా అవసరం అంట. మనం అనుకుంటాం ఇవన్నీ అనవసరం, వాటిని మనం చంపుతూ ఉంటాం, అది వేరే విషయం. ప్రతి ప్రాణి అవసరం అంట. ఈ వాన పురుగులు ఉన్నాయి చూసారా, వాన పురుగులు మట్టిని తొలుస్తాయిట, నువ్వు తొలవలేవు మట్టిని. అందుకని డ్రిల్లింగ్ చేయడానికి వాటిని తీసుకొచ్చి, వాన పురుగులను తీసుకొచ్చేస్తారు మట్టిలో, అది ఒక ఎరువు. నేను విన్న తర్వాత చాలా ఆశ్చర్యపోయినాను. అదేంటి, వానపాములు మట్టిని డ్రిల్ చేస్తాయిట, అందుకని వాటిని తీసుకొచ్చి మరీ వేస్తారట అందులో. అవి చేసినట్లుగా ఏ ఇన్స్ట్రుమెంటు చెయ్యదు. మనం అనుకుంటాం చి చి ఈ వానపాములు ఎందుకంటాం మనం, ఇక మనకు తెలియని జీవరాశులు ఎన్నో ఉన్నాయి, తెలిసినవి కొన్ని ఉన్నాయి. ఆ తెలిసిన వాటిని నువ్వు చీదరించుకున్నా, అసహ్యపడినా, అది ఈ వాతావరణంలో, ఈ పర్యావరణంలో, ఈ ప్రకృతిలో దాని యొక్క ఆవశ్యకత ఉన్నది. పావునేంటి, తేళ్ళేంటి, బొద్దంకులేంటి, ఎందుకని అడగవాక. ఎందుకంటే ఇది భగవంతుడి సృష్టి, నీది కాదు, ఆయన సృష్టించాడు. అందుకని ప్రతి ప్రాణిని మనం ప్రేమించడం నేర్చుకుంటాం ఈ విషయం తెలిస్తే. ప్రతి దాని, ఇప్పుడు మనం గోళ్ళే ఉన్నాయి, ఇక్కడ దాకా గోరు ఉంటే దాని అవసరం శరీరానికి, లేకపోతే దెబ్బతింటుంది. చీ, గోళ్ళు ఎందుకు పెరుగుతూ ఉంటే కట్ చేసుకోవాలి, జుట్టు ఎందుకు పెరుగుతూ ఉంటే కట్ చేసుకోవాలంటే, అయ్యో అది లేకపోతే నీకు రక్షణే లేదు. కనుక మనిషికి తెలియవలసింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతిదీ దాని దానికి ఒక ప్రయోజనం ఉన్నది, ఏది కూడా వృధా కాదు అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఏమో చేస్తాం, అన్నిటినీ ప్రేమిస్తాం, దేని మీద మనకు ద్వేషం ఉండదు. అది విషయం చెప్తున్నారు. మానుషం అన్నారు, సర్వాణి భూతాని మధు, అస్మిన్ మానుషే తేజోమయ. సమష్టి మానవ జీవులు, ఇక్కడ మానవ జీవుడు శాంపుల్గా చెప్పారు. మానవ జీవులందరూ సమష్టిగా చూస్తే అక్కడ ఆయన అది దైవం. సమష్టి సూక్ష్మ ప్రపంచం, మనుషులందరినీ ఒకటిగా తీసుకుంటే సమష్టి సూక్ష్మ ప్రపంచం. అధ్యాత్మం మానుష, ఒక వ్యక్తి మానుష, అక్కడ చిదాభాస ఉంది, ఇక్కడ చిదాభాస ఉన్నది. తేజోమయ, ఈ మూడింటికి ఆధారం ఏమిటి అంటే ఆత్మ. ఆత్మ ఈ మూడింటికి ఆధారం. తర్వాత మంత్రం చదువుతాం. అయమాత్మా సర్వేషాం భూతానాం మధు, అస్యాత్మనః సర్వాణి భూతాని మధు, యశ్చాయమస్మిన్నాత్మని తేజోమయో మృతమయః పురుషః. ఇక్కడ ఒక సెంటెన్స్ మిస్ అయింది, రాసుకోండి. యశ్చాయమాత్మ తేజోమయోమృతమయ పురుషః. యశ్చాయమాత్మా తేజోమయోమృతమయ పురుషః, అయమేవ స యోయమాత్మా, ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇక చివరికి ఆత్మ దగ్గరికి వచ్చారు. ఈ ఆత్మ అనేటువంటిది ఇప్పుడు సమష్టి అంటే విరాట్, హిరణ్య గర్భ. ఇక్కడ అధ్యాత్మం సమష్టి రెండు రెండు వేరుగా చేయకుండా ఒకటే ఆత్మగా చెప్తున్నారు. ఇంతవరకు అధ్యాత్మం అని అది దైవం అని వేరువేరుగా చెప్తూ వచ్చారు. చివరికి ఆత్మ విషయానికి వచ్చేటప్పటికీ ఒకే ఆత్మ విరాట్గా హిరణ్య గర్భగా వ్యక్తమవుతున్నారు. స్థూల ప్రపంచంగా సూక్ష్మ ప్రపంచముగా ఆత్మా సత్యం, అన్యత్ సర్వం ప్రకృతి మిథ్యా అని చెప్తున్నారు. ఇందులో విరాట్ హిరణ్య గర్భ చిదాభాస సహిత విరాట్ హిరణ్య గర్భ. చిదాభాస కలిగి ఉంటే భోక్త, చిదాభాస లేకపోతే భోగ్యం. సత్తు మాత్రమే వ్యక్తమైతే భోగ్యం వస్తువు, చిత్తు వ్యక్తమైతే భోక్త అవుతాడు. కొంచెం టెక్నికల్గా ఉంటుంది. ఈ నామరూపాలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ పుష్పం భోగ్యం, పుష్పం రంగు రూపం నామరూపం ఉంది. ఇక్కడ సత్తు మాత్రమే వ్యక్తమవుతుంది. ఆత్మలో సత్తు చిత్తు ఆనందం మూడున్నాయి. ఆ సత్తు అనేది ఇక్కడ వ్యక్తమవుతుంది, భోగ్య ప్రపంచం అంటాం దీన్ని, నామరూపంగా వ్యక్తమవుతుంది. ప్రాణులలో చిత్ రూపంగా వ్యక్తమవుతుంది భోక్త అంటాం. చిదాభాస రహిత విరాట్ హిరణ్య గర్భ, చిదాభాస సహిత విరాట్ హిరణ్య గర్భ తీసుకుంటే భోక్త, చిదాభాస రహిత అయితే భోగ్యం. ఇక్కడ కూడా చిదాభాస ఉన్నది అంటే పువ్వుని కోసేటప్పుడు పువ్వు ఏడుస్తుంది, నొప్పి పుడుతుంది కదా పాపం, దానికి చిదాభాస లేకపోవడం వల్ల అక్కడ దానికి చేతనం చైతన్యం అనేది ఏడవడం అనేది బాధపడడం అనేది ఉండదు. జడ పదార్థాలలో అని శాస్త్రంలో మనం విన్నాం. ఒకే ఆత్మ మైనస్ చిదాభాస జగత్ జడం, చిదాభాస తీసేస్తే జడం మిథ్య, చిదాభాస ప్లస్ చిదాభాస అయితే భోక్త నామరూప. మూడు కూడా పరస్పర ఆధారభూతం. ఏవి? చిదాభాస ఉండాలి అంటే నామరూపం ఉండాలి, నామరూపం అవి భోక్త భోగ్యంగా ఉండాలంటే సత్తు చిత్తు ఉండాలి. సత్తు చిత్తు లేకపోతే నామరూపం ఉండలేవు, నామరూపాలు లేకపోతే సత్తు చిత్తు వ్యక్తం కాదు. చివరికి ఇక్కడికి వచ్చారు ఆధార ఆధేయం అన్నాడు. సత్తు చిత్తు వ్యక్తం కావాలంటే నామరూపం కావాలి, ఎందుకంటే సత్తు అనేది దానికి రూపం లేదు కదా, ఎట్లా వ్యక్తం అవుతుంది? అందుకని అది వ్యక్తమవుతుంది ఇక్కడ అని చెప్తున్నారు. అయమాత్మ సర్వేషాం భూతానాం మధు, ఈ ఆత్మే అన్నిటికీ ఆధారము. తస్య అస్య ఆత్మనః సర్వాణి భూతాని మధు, ఈ ఆత్మకి వ్యక్తం కావడానికి నామరూపాలన్నీ సహాయం చేస్తున్నాయి. నామరూపాలన్నీ ఉండడానికి ఆత్మ మీద ఆధారపడున్నాయి అని అర్థం. సో అన్ని జీవరాశుల్లో తర్వాత మంత్రంలో 15వ మంత్రంలో ఆత్మ గురించి చెప్తారు, ఆనందం గురించి. ఇప్పుడు ఇక్కడేమో సత్తు చిత్, 15వ మంత్రంలో ఆనందం. యశ్చాయం అస్మిన్ 13వ మంత్రం మనం చదువుతున్నాం. ఆత్మ అయిపోయింది కదా, 14 చదివాం. ఓకే, అదే ఇప్పుడు రాసిన మంత్రం అది 14. ఓకే, 14వ మంత్రంలో సత్తు చిత్ చెప్తున్నారు. తేజోమయో అమృతమయ పురుష విరాట్ హిరణ్య గర్భ సమష్టిలో సత్తు చిత్, సమష్టి చిదాభాస అంటే సమష్టిలో కూడా చిదాభాస ఉన్నది కదా, సూక్ష్మ ప్రపంచంలో చిదాభాసం, ఇక్కడ వెష్టిలో కూడా చిదాభాస ఉన్నది కనుక సమష్టి వెష్టి అన్నింటిలో కూడా చిదాభాస సహిత నామరూపం, సమష్టిలో చిదాభాస రహిత నామరూపం భోగ్య ప్రపంచం మనం అనుభవించడానికి. మిగతావన్నిటికి కూడా భోక్తలైతే ఎవరు అనుభవించడానికి వస్తువులేవి మనకు, కనుక మనం ఉండాలి అంటే ఇక్కడ మనకు ఎన్నో కావాలి, ఎన్నో పదార్థాలు కావాలి, వాటన్నిటికీ సత్తుని ఇవ్వాలి కదా. సత్తుని ఎవరు ఇచ్చేది? ఆత్మనైన నేనే సత్తుని ఇస్తాను. సత్తుని ఇచ్చి ఏం చేస్తాను? వాటిని అనుభవిస్తూ ఉంటాను. ఏ విధంగా అనుభవిస్తాను? భోక్తగా అనుభవిస్తాను. కనుక ఆత్మనే భోగ్యంగాను కనపడుతున్నాను, భోక్తగాను కనపడుతున్నాను. నేనే భోగ్యం, నేనే భోక్త అన్నారు. అర్థమైందా? అర్థమైనట్లుగా ఉందండి, కొంచెం కష్టం. సత్తు చిత్తు ఆనంద, ఆత్మ నుంచే ఇవి వ్యక్తమవుతున్నాయి. ఆత్మ నుంచి తీసుకున్నాయి ఈ నామరూపాలు, సత్తుని తీసుకున్నాయి, చిత్తుని తీసుకున్నాయి. తీసుకున్నాయా? ఆత్మ అనుగ్రహించిందా? ఆత్మ వాటిని సత్తు ఇచ్చి చిత్తుని ఇచ్చి అనుగ్రహించింది. ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం కూర్చోనుంది కదా, దీని చేతనమా అచేతనమా? చేతనం. ఈ చేతనమైనది చిత్, నేను ఉన్నాను, నేను ఉన్నాను అనేటువంటిది ఇక్కడ సత్తు చిత్. ఈ సత్తు చిత్తు నేను ఉన్నాను అనేది నామరూపాలుగా ఇక్కడ వ్యక్తమవుతోంది. మనం ఏం చేస్తున్నాం? ఈ నామరూపాన్ని తీసుకున్నాం కానీ ఆ సత్తు చిత్తుని నిర్లక్ష్యం చేసేసాం. ఎంత నిర్లక్ష్యం చేశామంటే దీని మోహంలో పడిపోయినాం మనం. అందుకని దాన్ని పట్టుకున్నాం కదా, పులి తోకను పట్టుకుంటే ఏమవుతుంది? పులి తోకను పట్టుకుంటే అది పరిగెడుతూ ఉంటుంది, మనం కూడా పరిగెత్తాలి. వదిలితే తినేస్తుంది అది. వదులుదామంటేనేమో తింటుందేమో అని భయం, తినకపోతేనేమో పట్టుకుంటేనేమో అది దానితో పాటు మనం పరిగెత్తాలి. ఈ శరీరాన్ని పట్టుకుంటే దీన్ని పులి తోక పట్టుకున్నట్టే. అర్థమైందా? అందుకనే మరణ భయం, వ్యాధి భయం, ముసలితనం భయం, ఈ మూడు భయాలు రెగ్యులర్ అవి ఉంటూనే ఉంటాయి. అవి కాకుండా వేరే భయాలు, రకరకాల భయాలతో మనిషి దిగులు చింత పడుతుంటే ఇదే పులి తోక పట్టుకోవడం అంటే. ఈ జడం పదార్థానికి ఆత్మనైన నేను సత్తునిచ్చాను, చిత్తునిచ్చాను. దీన్ని నేను అనుభవించేటప్పుడు ఇది పదార్థం మిథ్యా అని తెలుసుకుంటే పర్వాలేదు. బృహదారణ్యక ఉపనిషత్తు చదివి తెలుసుకుంటే కొంచెం ఏదన్నా శాంతి ఆనందం ఉంటుంది, లేకపోతే కష్టం అంటున్నది ఉపనిషత్తు. ఉపనిషత్తు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది, వింటే విను, వినకపోతే నీ కర్మ అంటుంది. కర్మ అనేది లేదు, నీ కర్మ అంటే నువ్వు అనుభవిస్తావు తర్వాత అని అర్థం. అందుకని జ్ఞాని అయిన వాడు ఈ రెండింటిని తెలుసుకుంటాడు. చక్కగా తెలుసుకొని ఆ శరీరాన్ని శరీరంగా అనాత్మగా దాన్ని ఒక ఉపయోగం పెట్టుకుంటాడు. అంతేకాని ఆ దానిలో ఏకమైపోడు. నేనే సత్తునిచ్చాను, నేనే చిత్తునిచ్చాను, ఆత్మనైన నేను. కనుక శరీరానికి స్వతహాగా చేతనం లేదు, శరీరానికి స్వతహాగా ఏ అనుభవించే శక్తి లేదు. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడున్నాయి. ఈ ప్రపంచం నామరూప, ఈ శరీర నామరూప, అధ్యాత్మ నామరూప, అది దైవ నామరూప, నేను చిదాభాసనిచ్చాను వీటికి. ఆ చిదాభాసం ఉండడం వలన ఇవి వ్యవహారం చేస్తూ ఉన్నాయి. నేను లేకపోతే ఇది చిదాభాసే లేదు, చిదాభాస లేకపోతే దీనికి చేతనం లేదు, చేతనమే లేకపోతే ఇది పుష్పం అని అనుభవించవచ్చు తెలుస్తుందా? ఈ రంగు, ఈ వాసన అని అనుభవించగలదా? ఈ డెస్క్ అనుభవించలేదు చూడండి. ఈ డెస్క్కి గులాబీ పువ్వు అని తెలుసా? ఏ అచేతనం, చిదాభాసం లేదు అక్కడ, సత్తు మాత్రమే ఉంది. పాపం డెస్క్ ఉన్నది అన్నా, డెస్క్కి ఎరుక లేదు. కానీ ఈ శరీరానికి ఇది మ్యాటరే, ఇది మ్యాటరే, ఇది ప్రకృతి, ఇది ప్రకృతి, ఇది భూమి నుంచే వచ్చింది, ఇది భూమి నుంచే వచ్చింది. కానీ ఇక్కడ ఎరుక అనేది ఒకటి ఉన్నది. ఆ ఎరుక అనేది కాన్షియస్నెస్. అందుకని నాకు తెలుసు, నాకు తెలుసు, నేనున్నాను, నేను అనుభవిస్తున్నాను అనేది ముఖ్యం. కానీ ఈ శరీరం ముఖ్యం కాదు, దీని ద్వారా మనం అనుభవిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలంతే. ఆ ఆత్మని మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఆనందం. తర్వాత మంత్రం చదువుతాం, 15. సవా అయమాత్మా సర్వేషాం భూతానాం అధిపతిః సర్వేషాం భూతానాం రాజా తద్యథా రథనాభౌ చ రథనేమౌ చ అరా సర్వే సమర్పితాః ఏవమేవాస్మిన్నాత్మని సర్వాణి భూతాని మధు సర్వే దేవాః సర్వే లోకాః సర్వే ప్రాణాః సర్వ ఏవ ఆత్మనః సమర్పితాః. ఒక రథ ఆత్మనః సమర్పితాః, ఒక రథ చక్రానికి మధ్యలో ఇరుసు అంటారు. ఆ ఇరుసు ఈ చక్రానికి కనెక్టింగ్గా కొన్ని కడ్డీలు ఉంటాయి, దానితో పోలుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఈ చక్రం అనేది ఔటర్ రిమ్ అంటారు చూసారా, ఇది మాయ. ఈ మధ్యలో ఉన్నటువంటిది నాభి అంటారు దీన్ని, ఆత్మ. ఇది తిరగదు, మధ్యలో ఉన్నది తిరగదు, అది అట్లాగే ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న తిరుగుతూ ఉంటుంది. ఇది తిరగడానికి, చక్రం తిరగడానికి ఆధారం ఎవరు అంటే ఈ ఇరుసు. బండి ఇరుసుది పోయిందండి అంటారు చూసారా, బండి చక్రం ఇరుసుపోతే బండి కదలదు. దీనికి కలిపి ఉంచేది కడ్డీలు ముఖ్యం. ఇరుసుని, చక్రాన్ని, మాయని, ఈ ఆత్మ మాయకి మధ్యలో కలిపి ఉంచేది ఎవరయ్యా అంటే ఈ నామరూపాలు, ఈ కడ్డీలు లాంటివి అన్నమాట. అది అరా ఇవ రథనాభౌ, రథం అంటే రథం, నాభి ఇరుసు. ఎట్లాగైతే ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది మాయా చక్రం, అదేవిధంగా ఆత్మ సత్ చిత్తు నాభి లాంటిది. ఈ సత్ చిత్తు వలన ఈ మాయా నామరూపాలు మారుతూ ఉంటాయి. ప్రకృతి అంటారు అది, దీని మీద ఆధారపడున్నాయి అని ఈ మంత్రంలో చెప్పబడింది. వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.